అధిదైవిక, ఆధ్యాత్మిక, అధిభౌతిక దుఃఖాలనే బడబానలము అనగా సముద్రంలోని అగ్నిజ్వాలలతో ఎంతగానో తపించి అల్లకల్లోలమైన సంసార సాగర జలంతో ఎవరు సుఖిస్తున్నారు? దానిలోంచి తాము సంపూర్ణంగా విడుదలవటం కోసం సాయిబాబా కృపను సంపాదించాలి. ఆయన చరిత్రను ఆదరపూర్వకంగా చదివి శ్రవణ మననాలను చేయాలి. శ్రీ సాయినాథుల చరిత్రను శ్రోతలు తమ భార్య, పుత్రులు, మిత్రులతో కలిసి వింటే ఇహపరలోకాల్లో కోరింది పొందుతారు. బాబా లీలలు అనేక రకాలుగా ఉన్నాయి. ఈ కథను శ్రద్ధగా, మెల్లగా వింటుంటే అదృష్టవంతులైన శ్రోతలకి శాంతిలోకెల్లా పరమశాంతి లభిస్తుంది. ఈ కథామృత ప్రవాహ ఝరిలో మంచి చెడు కర్మలనే ఉప్పు కరిగిపోతుంది. చెవుల ద్వారా అనురాగ ప్రసూనాలతో అలంకరించబడి ప్రఫుల్లమైన సాయిబాబా అందమైన రూపం కనుపాపల్లో ప్రవేశిస్తుంది. ఈ చరిత్ర శ్రవణంతో పాతకాలు నశిస్తాయి. కాలుడితో కూడా పోట్లాడి విజయం పొందటానికి సిద్ధమవుతారు శ్రోతలు. అత్యంత శ్రేష్టమైన ఆనందం ఏ ప్రయాస లేకుండానే ప్రాప్తిస్తుంది. శ్రవణంతో అంతఃకరణ శుద్ధమవుతుంది. శ్రవణంతో జనన మరణాలు తప్పిపోతాయి. శ్రోతలు ఆ శ్రవణ ఫలాలను కోరకుండా వాటిని బ్రహ్మార్పణం చేస్తే వారికి బ్రహ్మ పదవి ప్రాప్తిస్తుంది. అలా సాయిబాబా సేవ అనే పని సేవకులను సదా ఇచ్ఛారహితులుగా చేస్తుంది. శ్రీ సాయి తన భక్తులకు సర్వదా విశ్రాంతి ఇస్తారు. శ్రోతలారా, ఈ గ్రంథంలోని ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కో రోజు చొప్పున చదివి విని మనసుతో మననాన్ని, నిరంతర చింతనని చేయండి. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఆనందమే బ్రహ్మ అని నిశ్చయంగా తెలుసుకోవటం అన్న తైత్తిరీయ ఉపనిషత్తులో 3వ వల్లి 6వ అనువాకం ప్రసిద్ధం. అందులో శృతి సిద్ధాంతాల అర్థాన్ని బాబా తమ భక్తులకి వేరే మాటలతో చెప్పారు. వాటిని ఎప్పుడూ ఇలా ఉపదేశించేవారు, కొంచెం కూడా చింత పెట్టుకోవద్దు, సదా ఆనందంగా ఉండండి, చనిపోయే వరకు ఏ చింత పెట్టుకోకండి. సరే, ఈ అధ్యాయంలోని ఉద్దేశం బ్రహ్మతత్వం స్పష్టంగా తెలుసుకోవటమే. సాయిబాబాకి శరణు వెళ్లేవారికి ఆయన సంసారమనే సాగరాన్ని తరింపచేయగల నౌకయే. ఇతరులకి పదే పదే వారి హితానికి సంబంధించిన గోష్ఠిని చెప్తూ, వారికి సదా ఉపకారం చేస్తూ ఈ వచనాలననుసరించి బాబా వ్యవహరిస్తుండేవారు. అది మంచ చెడ అన్న అభిప్రాయ భేదం వ్యక్తి వ్యక్తికి మారుతుంది. సర్వసామాన్య జనావళికి ఆనందం కలిగించటమే ఈ గ్రంథంలో సూచించబడింది. ఇదే ఇందులో నిర్ధారణగా చెప్పిన విషయం. బాబా ప్రతి పని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకుంటారు. ఆయన మనసులో ఏముందో అదే జరిగేది. గురుముఖంగా కథ వినాలి, వారి అతర్క్య లీలలను అనుభవించాలి, గుర్తుంచుకొని వాటిని సంగ్రహించుకోవాలి, ఇతరులతో వాటిని పంచుకోవాలి. సాయిబాబా యొక్క ఈ అందమైన చరిత్రను అత్యంత ఆదరంతో వింటే శ్రోత, వక్తల దుఃఖం నశించిపోతుంది. సర్వుల చెడు రోజులు ముగిసిపోతాయి. బాబా అలౌకిక లీలలను చూసి ఆశ్చర్యపడనివారు దురదృష్టవంతులు. సాయిబాబా గోష్ఠి నిర్మలమైనది, దాన్ని ఉదారచిత్తంతో వినాలి. అలా వచ్చిన సుఖకారకమైన సదవకాశాన్ని ఎవరు వ్యర్థం చేసుకుంటారు? భార్యాపుత్రులు, మిత్రులు అనే ఈ సుడిగుండం, సుడిగుండం అంటే నదీ ప్రవాహంలో సుళ్ళు తిరిగే నీరు, అందులో పడినవారు బయటికి రావటం కష్టం. కామక్రోధాలు మొదలైన మొసళ్లతో నిండి ఉండి నానా రోగాలనే తిమింగలాలతో అనూహ్యంగా పెరిగే ఆశ అనే పెద్ద అలలతో ఎగసిపడుతుంది. ఎన్నోసార్లు ఉద్వేగపు దెబ్బ పడుతూ ఉంటుంది. హర్షశోకాలనే ద్వంద్వాలతో మనసులో సంశయం ఉత్పన్నమవుతుంది. కానీ వెంటనే వీటితో సంబంధాన్ని తెంచుకోలేము. నీవే శుద్ధ బ్రహ్మవి అయి ఉన్నావు అని స్వయంగా తమ మనసుకి నచ్చ చెప్పుకొని మేల్కొల్పాలి. కూచోవటానికి ఇచ్చిన గొట్టాన్ని కాళ్లతో గట్టిగా పట్టుకొని తను తలకిందులయ్యే చిలుకలాగా నీవు దేహ సహవాసంతో స్వయంగా బద్ధుడివై ఉన్నావు. కేవల మోహంతో మాయతో నీవు నీ బుద్ధిని కోల్పోయావు. అందువల్ల నీ హితాన్ని మర్చిపోయావు. నీ అంతట నీవే మేలుకో, స్వస్వరూపానికి వెంటనేరా. మిథ్యాజ్ఞానం వల్ల మనసు గందరగోళపడుతుంది. నేను దేహం అయి ఉన్నాను, నేనే కర్త అయి ఉన్నాను అన్న మిథ్యా అభిమానం పెరుగుతుంది. నేను నాది అనేది మృగజలంలాగా మోసం చేస్తుంది. ఇది తెలుసుకుని మమకార రహితంగా ఉండాలి. అన్ని విషయాల్లోనూ మమకారాన్ని లేదా యజమానిత్వం పట్ల ఆసక్తిని వదిలేయాలి. ఓ చిలుక, నీది నాది అనే గందరగోళంలో ఎందుకు చిక్కుకోవాలి? నీవు పట్టుకున్న పట్టును వదిలేసి మింటికి ఎత్తుగా ఎగిరి రెక్కలు సాచి స్వేచ్ఛగా ఆకాశంలో విహరించు. ముక్తత వద్దకు బద్ధత రాగలదు, బద్ధత ముక్తత పొందగలదు. ఈ రెండు దశల నుంచి వేరుగా అయి నీవు శుద్ధస్వరూపంలో ఉండు. ఇది నిశ్చయ జ్ఞానం. సుఖదుఖాలనే అజ్ఞానాన్నంతా వదిలేసి విజ్ఞానాన్ని ప్రాప్తింపచేసుకుంటే బ్రహ్మజ్ఞానం ఎంతో దగ్గరవుతుంది. దేహంలో నీవు నేను అనేది ఉన్నంతవరకు నీవు నీ హితాన్ని పొందలేవు. దాన్ని వదిలేసేయి. నీ లోభత్వాన్ని, దేహాన్ని పట్టుకునే పిసినారితనాన్ని త్యజించు. నీ స్వరూపాన్ని చూడు. కుబేరుడిలాంటి వాడు అక్షయమైన ఐశ్వర్యం ఉండి భిక్షాపాత్రతో తిరిగాడంటే అది కేవలం అజ్ఞానంతో ప్రాప్తించే దురదృష్టం కాదా? నిత్యం ఉత్తమ శాస్త్రశ్రవణం చేయాలి. విశ్వాసపూర్వకంగా సద్గురు వచనాలను పాటించాలి. సదా సావధానంగా ఉండి తమ ధ్యేయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రాలచే, గురువులచే చెప్పబడిన ఆచార పద్ధతులను గుర్తుపెట్టుకొని లోకులు తాము ఉద్ధరింపబడే మార్గాన్ని ఎన్నుకుంటారు. వారి ఉపదేశంతో అసంఖ్యాక లోకులు ఉద్ధరింపబడతారు. వారికి మోక్షమార్గం సులభమవుతుంది. సంసార బంధనాల నుంచి విడుదల కలిగించే ఆ ఘడియ ఎప్పుడొస్తుందా అని మనసులో రాత్రింబవళ్ళు అదే పనిగా ఆలోచిస్తూ ఉండేవారి బంధనాలు చటుక్కున విడిపోతాయి. సంసారం సారం లేనిదని మనసుని దృఢపరచుకుని అధ్యయనము, ఆత్మచింతనల్లో నిరంతరం నిమగ్నం కావాలి. సాధించవలసిన దాన్ని ఏకాంతంలో సాధించాలి. మనసులో పొంగులువారే భక్తితో, శ్రద్ధతో, పూర్ణ నమ్రతతో సాష్టాంగ నమస్కారం చేసి గురువుకి శరణు వెళ్ళకపోతే ఆయన శిష్యునికి జ్ఞాననిధిని ప్రసాదించరు. గురువుకి సర్వస్వం సమర్పించి ఆయన సేవ చేయాలి. బంధ మోక్షాల గురించి స్పష్టం చేయించుకోవాలి. విద్య అవిద్యల గురించి ఆయన్ని ప్రశ్నించాలి. అప్పుడు గురుమహారాజు నుంచి ఉత్తమ ఫలం లభిస్తుంది. ఆత్మ పరమాత్మల గురించి గురువు తప్ప ఎవరూ చెప్పలేరు. గురువు కూడా శిష్యుడు సంపూర్ణంగా శరణు రాకుండా జ్ఞానాన్ని ఒక్క అణువంతైనా అతనికివ్వరు. గురువు తప్ప ఇతరులెవరూ జ్ఞానాన్నిచ్చినా అది సంసారం నుంచి పూర్తిగా విడుదల చేయించలేదు. మోక్షఫలాన్ని కించిత్తు కూడా ఇవ్వదు. ఎన్నటికీ మనసులో నాటుకోదు. కనుకే గురువు తప్ప జ్ఞానం లేదని విద్వాంసులందరికీ తెలుసు. బ్రహ్మ ఆత్మల ఐక్యతను సులభం చేయటానికి గురుపాదాలే సమర్థవంతమైనవి. అక్కడ ఎలాంటి సంకోచాలు పెట్టుకోకుండా దర్పాన్ని అహంకారాన్ని వదిలేసి భూమ్మీద కర్రలాగా సాష్టాంగం చేసి గురుచరణాలపై శిరసుంచాలి. మనసులో నిశ్చయం దృఢం చేసుకుని గురుచరణాలు పట్టుకొని నోటితో, నేను మీ దాసానుదాసుణ్ణి, నేను మీ పాదాలనే నమ్ముకున్నాను అంటే చాలు. అప్పుడు చూడండి ఆ గురు చమత్కారం. ఆ గురువనే దయామృత సాగరం ఆనందంతో ఉప్పొంగుతుంది. తమ తరంగాల శయ్యపై నిన్నాయన అలవోకగా ఊపుతారు. తమ అభయహస్తాన్ని నీ శిరస్సుపై పెట్టి సంకటాలను, దుఃఖాలను దూరం చేసి నుదుటిపై విభూతి పెట్టి సమస్త పాపరాశులను దగ్ధం చేస్తారు. ఆ ప్రకారంగా బ్రహ్మార్థికి బ్రహ్మ నిరూపణను కేవలం నిమిత్తంగా చేసుకుని బాబా జీవాత్మ పరమాత్మల ఐక్యతా జ్ఞానాన్ని భక్తులకు సంపూర్ణంగా బోధించారు. సాయి మహారాజుకి ఇంతటి గొప్ప అనూహ్యమైన గాఢమైన విద్వత్తు ఉండి కూడా ఉపదేశంలో హాస్యానికి ఇంత ప్రాముఖ్యతనెందుకిచ్చేవారు? వినోదం అంటే బాబాకి ఎందుకు ఇష్టం అని సందేహం కలగచ్చు. అయితే ఆలోచించి చూస్తే దానికో సంతృప్తికరమైన కారణం గుర్తొస్తుంది. అది చక్కగా వినండి. పసిపిల్లలతో మాట్లాడేటప్పుడు, వచ్చిరాని వారి ముద్దు ముద్దు మాటల్లో పరవశిస్తున్నప్పుడు, పెద్దవాళ్లకి అలంకారికమైన సభ్యపదాల రచనతో ఉన్న మాటలు ఎప్పుడైనా వస్తాయా? ఎవరిని ఎగతాళి చేస్తామో వారి మీద ప్రేమ ఉండదు అని ఎప్పుడైనా అనగలమా? అయితే వినోద పరిహాసాలతో ఉపదేశించటం అనేది ఓ విశిష్టమైన పద్ధతి. తమ కడుపులో ఉన్న రోగమేమిటో పసిపిల్లలకు తెలుస్తుందా? మందు మాత్రలను మొండితనంతో పిల్లలు వేసుకోరు. అయినా వాళ్ళని కొన్నిసార్లు బుజ్జగించి, కొన్నిసార్లు కళ్ళురిమి, కొన్నిసార్లు బెత్తం దెబ్బలు తగిలించి, కొన్నిసార్లు ప్రేమతో హృదయానికి హత్తుకుని అమ్మ దాన్ని తాగిస్తుంది. అయితే అదే పిల్లలు పెరిగి పెద్దవారయ్యాక వారి ముద్దు తీర్చాలని అనిపిస్తే వారి బుద్ధి తీవ్రంగా ఉందా లేక మందంగా ఉందా అన్నది గమనించి చేయవలసి ఉంటుంది. జ్ఞానంలో కూడా అంతే. తీవ్ర బుద్ధి తీవ్రంగా గ్రహిస్తుంది. అలాంటి వారికి ఉపదేశం చేయటానికి క్షణం కూడా పట్టదు. అయితే మందబుద్ధి పని విలక్షణంగా ఉంటుంది. దాన్ని తలలోకెక్కించటానికి చాలా కష్టపడవలసి వస్తుంది. సాయి సమర్థులు జ్ఞాననిధి. భక్తుల బుద్ధిని అనుసరించి వారి పాత్రత శుద్ధత నిర్ధారించి ఆయన జ్ఞానమనే ద్రవ్యాన్ని పంచుతారు. ఆయన సర్వజ్ఞులు. వారికి సర్వుల గురించి మొదటే తెలుసు. ఏ సాధన ఎవరికి యోగ్యమో దాన్నే వారికి నిర్దేశిస్తారు. వారి అధికారాన్ని వివేచించి వారి యోగ్యతాయోగ్యతలను అనుసరించి భక్తుల బాధ్యతను బాబా స్వీకరిస్తారు. అలాగే మనం చూడ్డానికి ఒకవేళ వయసులో పెద్దవాళ్ళమనిపించినా, సర్వసిద్ధులు జ్ఞానము ప్రాప్తించిన సాయి ఎదుట పిల్లల కన్నా కూడా పిల్లలమవుతాము. వినోదం కోసం ఎప్పుడూ ఆతృత పడతాము. బాబా వినోదానికి నిలయం. ఎక్కడ ఎవరికి ఏది రుచిస్తుందో దాన్ని వారికి తనివితీరా ఇచ్చి భక్తులకి నిశ్చింతని లేదా తృప్తిని కలిగించేవారు. బాబా బుద్ధిమంతులు కానీ మందబుద్ధులు కానీ ఈ అధ్యాయాన్ని చదివితే పరమానందం ప్రకటమవుతుంది. వింటే శ్రవణంపై ఆసక్తి పెరుగుతుంది. మననం చేస్తే స్వానందమనే తృప్తి లభిస్తుంది. దీన్ని పదే పదే చదివితే పారమార్థిక జ్ఞానం కలుగుతుంది. నిధి ధ్యాసన చేస్తే ఆనందము, అఖండము, దోషరహితము అయిన సుఖం ప్రాప్తిస్తుంది. అలా ఈ బాబా లీలలకు పరిమితే లేదు. ఇందులో కించిత్తు అనుభవాన్ని అదృష్టవశాత్తు అనుభవించిన వారు కాయ వాచ మనస అక్కడే అంటుకుపోతారని తెలుసుకోవాలి. సాయిబాబా లీలలు తర్కానికి అందనివి. హేమాడ్ పంత్ సాయిబాబా చరణాలకు శరణు వచ్చాడు. పరిహాసాలు చేస్తూ జ్ఞానం పంచటమన్న బాబా బోధలోని అభిప్రాయం భక్తులకు శ్రేయస్సు కలగాలన్నదొక్కటే. బ్రహ్మార్థి అనేవాడు కేవలం నిమిత్తమాత్రుడని తెలుసుకోవాలి. రాబోయే అధ్యాయం ఈ అధ్యాయం కన్నా కూడా మధురమైనది. అది వినేవారి కోరిక తీరుస్తుంది. నా మనసులోని గుప్త ఇచ్ఛను బాబా స్పష్టంగా విప్పి చెప్తారు. నేను మాధవరావు దేశపాండే వద్దకు పోయి అతనికి బాబా సందేశాన్ని అందించి బాబా అనుగ్రహాన్ని ఎలా పొందానో పూర్తిగా శ్రోతలు వినాలి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులచే ప్రేరేపించబడిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని బ్రహ్మజ్ఞాన కథనం 2 అనే పేరుగల 17వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 16, 17వ అధ్యాయాలకి పరిపూర్ణ వివరణ. ఈ 2 అధ్యాయాల్లో బ్రహ్మజ్ఞాన కథనం అనే ఎంతో కష్టమైన విషయం వచ్చింది. ఎవరో ఒక లోభి శ్రీమంతుడు అయిన వ్యక్తి బాబా కీర్తిని విని రానూపోను బాడుగకు గుర్రబండిని కుదుర్చుకుని బాబా వద్దకు బ్రహ్మజ్ఞానం అడగటానికి ఎలా వచ్చాడు? బాబా వినోదంగా దాన్ని అతని జేబులోంచి తీసి చూపించి అతనికి, అక్కడున్న భక్తులకి లోభత్వం వదలకుండా పూర్ణబ్రహ్మ ఖచ్చితంగా ప్రాప్తించదు అని ఎలా ముద్రించారో, దీనికి సంబంధించిన సరళము సుందరము అయిన కథ చెప్పినప్పటికీ తరువాత చేసిన బ్రహ్మజ్ఞాన వివేచన అందులోని కఠినమైన విషయం మూలంగా సంస్కృత భాషలోని వేదాంతానికి సంబంధించిన తాంత్రిక శబ్దాల వల్ల అది పాఠకులకి అర్థం చేసుకోవటం చాలా కష్టం. అందుకని దాని సారం క్లుప్తంగా సులభమైన భాషలో క్రింద ఇవ్వబడింది. బ్రహ్మ అంటే ఏమిటి? బ్రహ్మ అంటే పరమాత్మ. జగదుత్పత్తికి వ్యవస్థాపక కారణం, అది ఈ జగత్తంతా వ్యాపించి ఉంది. సర్వుల హృదయాల్లో నివసిస్తూ జగత్తు సూత్రాన్ని నడిపిస్తుంది. దాని భీతితో సూర్యచంద్రులు నియమంగా ఉదయించి అస్తమిస్తారు. గ్రీష్మం, వసంతం మొదలైన ఋతువులు నియమంగా వస్తాయి. ఇంద్రాది దేవతలు, లోకపాలకులు నియమంగా ప్రజలను పాలిస్తారు. బ్రహ్మ జ్ఞానమని దేన్నంటారు? ఈ బ్రహ్మను యథార్థంగా తెలుసుకోవటాన్ని, బ్రహ్మ ఆత్మ ఒకటే వేరు కాదని విశ్వాసముంచటాన్ని, ఇంతేకాదు ప్రత్యక్ష అనుభవాన్నే బ్రహ్మజ్ఞానమంటారు. ఘటంలోని ఆకాశము, దాని బయట ఉన్న జాగాలో వ్యాపించి ఉన్న ఆకాశం వేరుగా ఉండనట్లే మన శరీరంలోని ఆత్మ, సమస్త జగత్తులో వ్యాపించి ఉన్న పరమాత్మ వేరుగా ఉండవు. కనుకే బ్రహ్మజ్ఞానాన్ని ఆత్మజ్ఞానమని కూడా అంటారు. ఆత్మని యథార్థంగా తెలుసుకుంటే బ్రహ్మనే తెలుసుకున్న అనుభవం వస్తుంది. బ్రహ్మజ్ఞానాన్ని మానవులు ఎందుకు ప్రాప్తింపచేసుకోవాలి? బ్రహ్మజ్ఞానం కలిగితే మానవులకి ఈ జగత్తులో సమస్తము తమవే అవుతాయి. తాము తప్ప జగత్తులో రెండో వస్తువే లేదన్న భావన కలుగుతుంది. దానివల్ల వారికి ఎలాంటి భీతి మిగలదు. వారికి శత్రువులెవరూ ఉండరు, మిత్రులు కూడా ఉండరు. అలాగే ఒక బ్రహ్మను తెలుసుకుంటే ఇక మరోటేదీ తెలుసుకోవటానికి మిగిలి ఉండదు. సాక్షాత్కారం మూలంగా అరచేతిలో ఉసిరికాయలాగా వారికి సర్వమూ తెలుస్తుంది. బ్రహ్మజ్ఞానానికి ఫలమేమిటంటే సంసారంలోని సమస్త దుఃఖాల నుంచి, చింతల నుంచి నివృత్తి, సతతము అంటిపెట్టుకుని ఉండే పరమానంద ప్రాప్తి, మోక్షమనే పర్వదిన లబ్ధి అవుతాయి. బ్రహ్మజ్ఞానం తెలుసుకోకుండానే ఒకవేళ శరీరం పడిపోతే సంసార బంధనాలు వెంటపడి పునర్జన్మ తప్పిపోవటమనేది జరగదు. కనుక ఆలోచనాపరులైన వారు దేహం పడిపోకముందే బ్రహ్మ పురుషార్థాన్ని సాధించుకుంటారు. బ్రహ్మజ్ఞానానికి అధికారులెవరు? బ్రహ్మజ్ఞానానికి మార్గం ఎంతో కఠినతరమైనది. అందరికీ అది ఒకేలా సులభంగా ఉండదు. బ్రహ్మ కోసం 5 ప్రాణాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అహంకారము, బుద్ధి, మనసు ఇవన్నీ సమర్పించవలసి ఉంటుంది. పర్వతాల్లో దాక్కుని యమనియమాల్లో చిక్కుకుని ధ్యానధారణ చేసే యోగులకు కూడా గురుకృప లేకుండా బ్రహ్మ కనిపించదు. బ్రహ్మజ్ఞాన ప్రాప్తిని కోరుకుంటూ మరోదాన్ని దేని గురించి మనస్సులో కోరిక పెట్టుకోకుండా ఇహపరలోకాల గురించి అణువంత లోభం కూడా పెట్టుకోని వారే బ్రహ్మజ్ఞానానికి అధికారులు. అహంకారం అణిగిపోకుండా, లోభం లుప్తమవకుండా, మనసు ఇచ్ఛారహితంగా అవకుండా బ్రహ్మజ్ఞానం పట్టుకోదు. దేహమే ఆత్మ అన్న బుద్ధే మానవులను భ్రమలో పడేస్తుంది. వస్తువులపైన ఆసక్తి ఉండటమే బంధనానికి కారణమవుతుంది. విషయాల విషయంలో ఆలోచనని, ఇచ్ఛని వదిలేయాలి. అప్పుడే చేతికి చిక్కుతుంది బ్రహ్మ. నాలుకతో బయటి విషయాలను రుచి చూడటం, చెవులతో శబ్దాలు వినటం, త్వచతో స్పర్శసుఖం అనుభవించటం, నాసికతో సుగంధం స్వీకరించటం, కళ్లతో అందమైన వాటిని దర్శించటం అనేది ఉన్నంతవరకు ఇంద్రియ సంయమనం అసఖ్యమవుతుంది. ఈషణాలన్నింటినీ, ఇచ్ఛ, ఆసక్తిని వదిలేసి సద్గురువుకి అనన్యంగా శరణు వెళ్లాలనే దృఢమైన శ్రద్ధ కలిగిన సాధకులకే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. కళ్ళు, చెవులు మొదలైన 5 ఇంద్రియాలు తమ విషయాలను వదిలేసి మనసు సంకల్ప వికల్పాలను నిశ్చయపూర్వకంగా స్వయంగా వదిలేసి బుద్ధి కూడా తన నిశ్చలమైన అంతఃకరణతో చేసే పనులు నిశ్చయంగా ఆపినప్పుడు కలిగే స్థితే పరమగతి. అదే నిర్వికార బ్రహ్మ. బుద్ధి నిశ్చయాలు చేయకుండా ఉండి చిత్తంలో నేనొక్కనే ఉన్నాను, నేను తప్ప జగత్తులో అన్యులెవరూ లేరు అనే చైతన్యం ప్రకటమైన ఆ అదృష్టవంతులే ఆత్మను తెలుసుకుంటారు. చిత్తాన్ని మెల్లమెల్లగా వెనక్కి తిప్పి దాన్ని ఆత్మస్వరూపంలో స్థిరం చేస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇహపరలోకాల్లోని కర్మఫలాల గురించి వైరాగ్యము, హర్షము, శోకము మొదలైన ద్వంద్వాలను త్యజించటమే బుద్ధిమంతులకు తెలుసు. బ్రహ్మజ్ఞానానికి అధికారం ఎవరికి ఉండదు. పుత్రులు, పశువులు, ధనము మొదలైన వాటిని పోగు చేయటంలోనే మనసుకి ఆసక్తి ఉన్నవారికి ఆ ద్రవ్యరూప విఘ్నాలు దూరం కాకుండా బ్రహ్మజ్ఞానం ఎలా వస్తుంది? ద్రవ్యం మీద మోహం చాలా కఠినమైనది. అది తృష్ణ అనే సుళ్ళు తిరిగే సుడిగుండంలో దుఃఖంతో పొంగిపొరలే సరోవరమే. మదమాత్సర్యాలనే భయంకరమైన మొసళ్ల అస్తిత్వం ఉన్న దీన్ని ఒక్క నిస్పృహతో ఉన్నవారే తరించిపోగలరు. లోభులకి బ్రహ్మ అఖండ వైరి. అక్కడ ధ్యానానికి స్థానం లేదు. ఇక భక్తి, ముక్తి, విరక్తి అనేవి ఎక్కడ? నిజంగా లోభులు ఆచారభ్రష్టులే. లోభుల వద్ద శాంతి ఉండదు. చిత్తంలో ఈ ఒక్క లోభం ఒకవేళ తిష్టేసుకుని కూర్చుంటే చాలు, అప్పుడు ఈ సమస్త సాధనలు మట్టి కొట్టుకుపోతాయి. జ్ఞానం ప్రాప్తించిన తరువాత కూడా అధర్మాచరణ చేసేవారు క్రింద ఈ భూమి మీద లేక పైన స్వర్గంలోనూ ఉండకుండా త్రిశంకులాగా మధ్యలోనే వ్రేలాడుతుంటారు. జీవుల ఈ అజ్ఞాన, నేను శరీరమే అయి ఉన్నాను, ఆత్మ కాదు అనే వృత్తి వారిని సంసారం వైపు ప్రవృత్తం చేస్తుంది. సదా అశాంతిగా, అస్థిరంగా ఉంటూ చిత్తం ఏకాగ్రమవని అలాంటి జ్ఞానులు ఆత్మను పొందరు. దుష్కృత్యాల నుంచి లేదా పాపాచరణ నుంచి విరక్తులై వాటిని త్యాగం చేయక మనసు ఈశ్వరుణ్ణి విస్మరించి రాత్రింబవళ్ళు సంసారంలోని భోగాలను అంటిపెట్టుకుని ఉండి ఈశ్వరుడి మీద శ్రద్ధ లేకపోవటంతో సదా అశాంతిగా ఉంటూ మనసు, బుద్ధి, ఇంద్రియాలు స్వాధీనంలో ఉండని అలాంటివారు సూక్ష్మబుద్ధితో ఆత్మచింతన చేసినా కూడా బ్రహ్మను ప్రాప్తింపచేసుకోలేరు. దేన్ని తెలుసుకోవటంతో బ్రహ్మ తెలియబడుతుందో ఆ ఆత్మ ఎలా ఉంటుంది? వాస్తవానికి ఆత్మని వర్ణిస్తూ వర్ణిస్తూ వేదాలు అలిసిపోయాయి. తాపసికులు వనవాసులైనారు. ఉపనిషత్తులు చేతులెత్తేశాయి. ఎవరికీ కూడా చక్కగా బోధపడలేదు. అయినప్పటికీ అనిర్వాచ్యమైన దాన్ని శబ్దాల్లో ఇరికించి దాన్ని వర్ణించటానికి వేదాంతులు ప్రయత్నించారు. అదెలా అంటే, ఈ ఆత్మ శాశ్వతము, సనాతనము, అవినాశి, జనన మరణాలు దాన్ని బాధించలేవు. దానికి ఆద్యంతాలు లేవు. అది స్వతంత్రమైనది. పరావర్తనం చెందిన అంటే రంధ్రంలో నుంచి వచ్చే సూర్యకిరణాల్లోని అత్యంత సూక్ష్మకణం కన్నా, సూక్ష్మంగా ఉండే అణువు కన్నా కూడా అత్యంత సూక్ష్మమైనది ఆ ఆత్మని గురించి అంచనా వేశారు. పెద్దవాటిల్లోకెల్లా పెద్దది బ్రహ్మాండం, కానీ ఆత్మ దానికన్నా కూడా పెద్దది అని కూడా ఊహించారు. అయితే ఇదంతా సాపేక్షం, అంటే అంచనా వేయటానికి చేసిన కల్పన. వాస్తవానికి ఆత్మ కొలమానానికి అతీతమైనది. సూక్ష్మతలో సూక్ష్మం కన్నా సూక్ష్మము, స్థూలతలో స్థూలం కన్నా స్థూలము. ఆత్మ విషయంలో నామరూపాలనేవి ఉపాధులు అని తెలుసుకోవాలి. అది సదా పరిపూర్ణము, ఉపాధిరహితము అయి ఉంది. సహజంగా ప్రాప్తింప చేసుకోగలదిగా ఉంది. ఓంకార ప్రతీక ఉన్న బ్రహ్మే దాని మూలస్వరూపం. బ్రహ్మజ్ఞానాన్ని ఎలా ప్రాప్తింపచేసుకోవాలి? బ్రహ్మజ్ఞాన మార్గం కఠినమైనది. అందరికీ అది సరిసమానంగా సులభతరం కాదు. దానికోసం అభ్యాసము, శ్రమ చేసి ఎముకలను అరగదీయవలసి ఉంటుంది. ఉత్తమాధికారులైన వారికి బ్రహ్మజ్ఞానం ఏ అడ్డంకులు లేకుండా సహజంగా ప్రాప్తిస్తుంది. మధ్యమాధికారులు నిర్దేశించిన పద్ధతిలో మెల్లమెల్లగా పోవలసి ఉంటుంది. ఒకరు ఆకాశ మార్గంలో పోతారు, ఒకరు క్రమక్రమంగా మెట్లెక్కిపోతారు. అయితే అధికారులు కానివారు మాత్రం బ్రహ్మను తెలుసుకోవటానికి వ్యర్థంగా శ్రమిస్తారు. బ్రహ్మప్రాప్తి కోసం ఈ రెండు అధ్యాయాల్లో ఈ క్రింది ఉపాయాలు చెప్పబడ్డాయి. 1. అవిద్య నుంచి ఈ సంసారం ఉత్పన్నమవుతుంది. దాన్నించి విడుదల చేసే సాధన అంటే బ్రహ్మ, ఆత్మ ఈ రెండూ ఒకటే అన్న వృత్తి కలగాలి. విషయాలు సంకల్పాలు లేని శూన్యమైన స్థితి కలిగి అహం బ్రహ్మాస్మి అనే వేదాల మహావాక్య ఆ వృత్తితో బుద్ధికి అలాంటి ప్రవృత్తి కలిగినప్పుడు గురువచనాలు శాస్త్రాలు చెప్పిన దానిలోని వాస్తవికత ఖచ్చితంగా పట్టుబడి మనసు శరీరాలకు కర్మలు చేయాలన్న ప్రవృత్తి ఆగిపోయినప్పుడే ఆత్మను పూర్తిగా గుర్తించగలం. 2. వాణి మొదలైన సమస్త ఇంద్రియాలను లయం చేయాలి, మనోనిశ్చయాన్ని దృఢతరం చేయాలి. తరువాత ఆ మనసుని కూడా లయం చేసి బుద్ధిని పట్టుకోవాలి. ప్రకాశరూపమైన జ్ఞానాన్నిచ్చే బుద్ధి దగ్గర మనసుని ఏకాగ్రం చేయాలి. మనసుతో పాటు ఇంద్రియ సమూహమంతా ఒక్క బుద్ధికి స్వాధీనమవుతుంది. మట్టి కుండకు ఆది కారణం మట్టి అయినట్లే ఇంద్రియాలకు బుద్ధి, అది అలాగే వాటిలో వ్యాపించి ఉంటుంది. మనసుతో పాటు ఇంద్రియాలన్నింటా వ్యాపించి ఉండే బుద్ధిని మహతత్వంలో అంటే సమిష్టి సర్వవ్యాపకుడైన ఈశ్వరునిలో విలీనం చేయాలి. మహతత్వాన్ని ఆత్మకు సమర్పించాలి. అలా కలిపితే ఆత్మస్వరూపం నిశ్చయంగా తెలుస్తుంది. అప్పుడు ముత్యపు చిప్ప, మృగజలం, సర్పాకారం ఇవి కేవలం దృష్టికి భ్రమగా అవుతాయి. 3. పరబ్రహ్మ ప్రతీక ప్రణవస్వరూప ఓంకారాన్ని సదా ధ్యానించాలి. ఇది వేదాలన్నిటికీ సారం. దాని కేవల ఉచ్చారణతో దాని అంతరార్థం మనసుకి స్ఫురిస్తుంది. దాని ఆవర్తనతో అంటే మళ్ళీ మళ్ళీ అనటంతో బ్రహ్మ సాక్షాత్కారమవుతుంది. అంతఃకరణకి మల విక్షేప ఆవరణలనే 3 దోషాలుంటాయి. నిష్కామకర్మలు చేస్తే మలం నిర్మూలమవుతుంది, ఉపాసనతో విక్షేపం ప్రక్షాళనమవుతుంది. ఆ ప్రకారంగా స్వకర్మ ఉపాసన చేస్తే చిత్తానికి పరిపక్వత వస్తుంది. మల విక్షేపాలు నశించి కేవలం ఆవరణ మిగిలి ఉంటుంది. సర్వ అనర్థాలకు బీజం ఆవరణ. జ్ఞానం ప్రాప్తించినప్పుడు సూర్యోదయమవగానే నశించే అంధకారంలా ఆ ఆవరణ నశిస్తుంది. ఈ ప్రకారంగా జ్ఞానులు స్వస్వరూపంలో లీనమైతే వేదాంతాల్లో విద్వాంసులు వర్ణించిన సత్యము, జ్ఞానము, ఆనందము ఇత్యాది లక్షణయుక్తమైన బ్రహ్మ స్వయంగా వారి వద్ద ప్రకాశిస్తుంది. కొద్దిపాటి అంధకారము, స్వల్పంగా వెన్నెల ఉన్న మసక చీకట్లో ఓ బాటసారి అరణ్యంలో పోతున్నప్పుడు విరిగిపోయిన చెట్టులో మిగిలిన మోడుని దొంగ అనుకుని భీతితో అక్కడే దాక్కుంటాడు. అతనికి ఇలా అనిపిస్తుంది, నేను ఒంటరిగా ఉన్నాను, నా దగ్గర డబ్బుంది, ఆ దొంగేమో దోపిడీ దొంగలా తిష్టవేసు కూచున్నాడు, ప్రాణాల మీద ఆశ సన్నగిల్లుతోంది. అదే దూరం నుంచి దీపప్రకాశం రాగానే మోడు నిజస్వరూపం ప్రకటమవుతుంది. బాటసారి భయం నశించిపోతుంది. తనకు అనిపించిన దొంగ అనే భావన భ్రాంతి అని అతనికి తెలుస్తుంది. 5. శ్రేయస్సు అంటే సర్వ దుఃఖాల నుంచి సంపూర్ణంగా ముక్తులై నిత్య ఆనందస్వరూప పరబ్రహ్మ పురుషోత్తముని ప్రాప్తింపచేసుకునే ఉపాయం. ప్రేయస్సు అంటే భార్య, పుత్రులు, ధనం, ఇల్లు, వాకిలి, మాన సన్మానాలు, యశస్సు ఇత్యాది ఇహపరలోకాల్లోని సుఖాలను అనుభవంలోకి రప్పించుకోవటానికి చేసుకునే ఉపాయం. శ్రేయస్సు వివేకరూపంగా ఉంటుంది, ప్రేయస్సు అవివేకరూపంగా ఉంటుంది. శ్రేయస్సు విషయం కేవలం విద్య, ప్రేయస్సు విషయం కేవలం అవిద్య. శ్రేయస్సు అజ్ఞానులకు ఇష్టం ఉండదు, ప్రేయస్సు తెలివిగలవారిని భ్రాంతిలో పెట్టదు. కాంతా కనకాలపై ఆకర్షణ, ఇంద్రియాలకు విషయాలపై ప్రీతి ఉండి వివేక వైరాగ్యాలు కలగనంత వరకు ప్రేయస్సంటేనే ఇష్టం ఉంటుంది. పాలు నీరు కలిసి ఉన్నట్లు అలాగే ప్రేయస్సు శ్రేయస్సు ఒకేచోట పెనవేసుకుని ఉంటాయి. నీటిని వేరుచేసి పాలను త్రాగే మానస సరోవరంలోని రాజహంసల దృఢనిశ్చయం గల బుద్ధిమంతులు, వివేకవంతులు, అదృష్టవంతులు శ్రేయస్సు పట్లే ఆసక్తులై ఉంటారు, ప్రేయస్సుకి వెన్ను చూపుతారు. అయితే అదే మందబుద్ధుల విషయం చూడండి. శరీరము, పుత్రులు, ధనం, మానం మొదలైన యోగక్షేమాలకు ఆకర్షితులై కేవలం ప్రేయస్సునే సాధిస్తారు. శ్రేయస్సంటే ఏమిటో, ప్రేయస్సంటే ఏమిటో ఈ రెంటిని గురించి తెలిసినప్పటికీ మానవ ప్రాణులకు స్వతంత్ర బుద్ధి ఉండటం వల్ల దానిలోంచి ఇష్టపడవలసిన దాన్నే నిశ్చయంగా గ్రహించవలసి ఉంటుంది. రెండూ ఎదురుగానే ఉండటం వల్ల వాటిలో సరైన దాన్ని ఎన్నుకోవటం కష్టం. ఎందుకంటే మానవుల మందబుద్ధి మీద విజయం సాధించి ప్రేయస్సు వాళ్ళని అంటుకుంటుంది. ప్రేయస్సుని పక్కకు జరిపి శ్రేయస్సుని ఆదరించటమే పురుషార్థమవుతుంది. 6. పురుషార్థం ఉదయిస్తే అప్పుడా పురుషులు తమ హితం కోసం సంసార చక్రభ్రమణం నుంచి విడుదల అవటానికి యోగ్యమైన ఉపాయం సాధిస్తారు. అనాది అయిన అవిద్య లేదా మాయ ముత్యపు చిప్ప మీదున్న వెండిలాగా లేదా మృగజలంలోని నీరులాగా పనికిరానిది. దాని మిథ్యా అభాసరూప అవరోధాన్ని నశింపచేయాలి. స్వప్నంలో బంగారు వడగళ్ల వర్షం కురుస్తుంది. అవసరానికి పనికొస్తాయని అనిపించి వాటిని ప్రయత్నపూర్వకంగా మరిన్ని పోగు చేసినప్పటికీ మెళకు వచ్చాక అవి లుప్తమైపోతాయి. అనుభవించిన లేదా అనుభవించని భోగాల వాసన ఉండటం లేక ఆశ ఉత్కంఠ లేక ఇచ్ఛా ఉండటం, ఇవి నిరంతరం విఘ్నాలను తీసుకొస్తాయి. కనుక వాటిని సమూలంగా పెకిలించివేయాలి. కామక్రోధాలనే రెండు వృత్తులు జ్ఞానాన్ని ప్రాప్తింపచేయవు. శ్రవణ మనన సమాధులను భంగం చేస్తాయి. శృతి స్మృతులకి త్యజించదగిన దుష్కర్మల్లో సదా దొర్లుతూ ఉంటూ యోగ్యాయోగ్యమైన కర్మంటే తెలియనివారు జ్ఞానులై ఉన్న తమ హితాన్ని ఏం సాధించగలరు? అలాగే నిరంతరం అశాంతిగా ఉండి మనసు ఏకాగ్రంగా ఉండక ఇంద్రియాల గారాబంతో చిత్తం క్షుబ్ధంగా ఉండేవారు జ్ఞానంలో పరిపూర్ణులు కాలేరు. 7. సంసారంలో ఉండని లేదా మోక్షప్రాప్తి కోసం ప్రయత్నిస్తూ ఉండని చివరికి మనం ఏదో రకమైన ధ్యేయం వైపే వెళ్లాల్సి ఉంటుంది. కనుక నీ శరీరమనే రథానికి నీవు యజమానివి. నీ బుద్ధిని ఆ రథానికి సారథిగా చేసి నీవు హాయిగా కూచో. అప్పుడు విషయాలనే మార్గంలో వచ్చే అనేక వికట పరంపరలను దాటమని సారథికి చెప్పు. మనసనే కళ్ళెంతో 10 ఇంద్రియాలనే విశృంఖలమైన గుర్రాలను స్వాధీనం చేసుకో. గుర్రాలొకవేళ ఇష్టమొచ్చినట్లు పరిగెత్తినప్పటికీ కళ్ళెంతో వాటిని వాటి స్థానంలో పెట్టు. సారథి తెలివైనవాడు, చురుకైనవాడు, నిపుణుడు అయి ఉంటేనే గుర్రాలు చక్కగా నడుస్తాయి. అయితే ఒకవేళ సారథి మనసనే కళ్ళానికి ఆధీనమై ఉంటే అవి శక్తిహీనమవుతాయి. ఎక్కడ బుద్ధి వివేకమనే సారథిగా అవుతుందో, ఎవరికి మనసుపై ఆధిపత్యం ఉంటుందో, ఎవరి చిత్తం ఏకోన్ముఖమై ఉంటుందో వారికే పరమపదవి ప్రాప్తిస్తుంది. ఇతరులు మార్గంలో అలసిపోతారు. 8. వివేక వైరాగ్యాలను జతకలుపుకున్నవారు మూర్ఖులు లేదా బండరాళ్ళు అయి ఉన్నప్పటికీ వారికి సంసార సాగరం అవరోధం కాదు. భగవంతుని ఐశ్వర్యం 6 గుణాలతో ఉంటుంది. అందులో వైరాగ్యం అనేది మొట్టమొదటి నిజమైన ఐశ్వర్యం. గొప్ప అదృష్టవంతులకే అది ప్రాప్తిస్తుంది, ఇతరులకు దొరకదు. శాస్త్రాలతో యోగ్యమని నిశ్చయించబడిన కర్మలు చేయకపోతే చిత్తం శుద్ధం కాదు. చిత్తశుద్ధి కలుగనంత వరకు జ్ఞానం ప్రాప్తించదు. కనుక కర్మలే జ్ఞానప్రాప్తికి మూలకారణం. నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించటంతో చిత్తమాలిన్యం ప్రక్షాళనమైపోతుంది. ఆ ప్రకారంగా శుద్ధమైన చిత్తంలో శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, తృప్తి అనే సాధన సంపత్తి ఉత్పన్నమవుతాయి. వారికే ముక్తి ప్రాప్తిస్తుంది. 9. జీవుడి అజ్ఞానమనే ఈ వృత్తే అతణ్ణి సంసారం వైపు ప్రవృత్తం చేస్తుంది. ఆత్మజ్ఞానం ప్రాప్తించిన తర్వాత అదే జీవుడు సంసారం నుంచి నివృత్తి అయిపోతాడు. ఆత్మను నిజంగా తెలుసుకున్నవారికి అహంభావం అణుమాత్రమైనా ఉండదు. ధర్మాధర్మాలుండవు, శుభాశుభాలుండవు. వారికి సంసారంలోని హితాహితాలతో ఏం పని? ప్రవృత్తి వద్ద శత్రువులు, మిత్రులు ఉంటారు. నివృత్తి విశేషం ఏమిటంటే నేనే సర్వత్రా ఉన్నాను అన్న భావంతో చూడటం వల్ల అక్కడ శత్రుత్వం, మిత్రుత్వం అనేవి ఉండవు. అలాంటి మహాసుఖం ముందు పాపం శారీరక మహాదుఖాలనగా ఎంత. మహాసుఖం ఇష్టమైనప్పుడు ఐహిక సుఖాల కోసం ఎవరేడుస్తారు? ఐహిక దుఃఖాలనే పర్వతం వారి మీదకు ఒరిగినప్పటికీ కేవలం ధైర్యమనే ఆ పర్వతరాజు లేశమంత కూడా చెలించదు. 10. అద్దంలో ప్రతిఫలించే ముఖ ప్రతిబింబంలాగా ఆత్మ యొక్క స్పష్ట దర్శనంపై కోరిక పెట్టుకునేవారికి కింద ఈ పృథ్వీ లేదా పైన బ్రహ్మలోకం, ఇవి తప్ప మూడో ప్రదేశమే ఉండదు. యజ్ఞం చేయటంతో దేవతలకి తృప్తి కలుగుతుంది లేదా పితృలోకం ప్రాప్తిస్తుంది, కర్మఫలాలను అనుభవించగల లబ్ధి కలుగుతుంది, అయితే ఆత్మజ్ఞానం లభించదు. గంధర్వ, మహా, జన, తప, సత్యలోకాల్లోని ఆత్మదర్శనం ఎంతో అస్పష్టంగా ఉంటుంది. కనుక ఆత్మదర్శనంపై ఆసక్తి ఉన్నవారు భూలోకాన్ని, ఈ భూమ్మీది ఆయుష్యుని కోరతారు. ఎందుకంటే ఇక్కడే చిత్తశుద్ధి కలుగుతుంది, అద్దంలాంటి నిర్మల బుద్ధి ప్రాప్తిస్తుంది, అందులో శుద్ధము పవిత్రము అయిన ఆత్మస్వరూపము ప్రతిబింబిస్తుంది. 11. కళ్ళు, చెవులు మొదలైన 5 ఇంద్రియాలు తమ తమ విషయాలను, మనసు సంకల్ప వికల్పాలను నిశ్చయపూర్వకంగా స్వయంగా వదిలేసి బుద్ధి కూడా ఆ ప్రకారంగా నిశ్చలమై అంతఃకరణలో నిశ్చయం చేసే తమ వ్యాపారం ఆగిపోయినప్పుడు కలిగే స్థితే పరమగతి. అదే నిర్వికార బ్రహ్మ. బుద్ధి నిశ్చయరహితంగా ఉండి చిత్తంలో నేనొక్కణ్ణే ఉన్నాను, నేను తప్ప అన్యులు జగత్తులో ఎక్కడా లేరు అనే చైతన్యం ప్రకటమైన ఆ అదృష్టవంతులే ఆత్మను తెలుసుకుంటారు. బ్రహ్మదేవుడి పదవి వరకు ఇహపరలోకాల విషయాల్లో ఆసక్తి ఉండని వారొకరికే బ్రహ్మ పదవిపై అభిషేకం అవుతుంది, ముక్తి కలుగుతుంది. చిత్తాన్ని విషయాల నుంచి మెల్లిమెల్లిగా విముఖం చేసి ఆత్మస్వరూపంలో స్థిరం చేసి ఆత్మజ్ఞానంతో కలపాలి. ఇహపరలోకాల్లోని కర్మఫలంపై విరక్తి పెట్టుకొను హర్షము, శోకము మొదలైన ద్వంద్వాలను త్యజించటాన్ని బుద్ధిమంతులు మాత్రమే చేయగలరు. అదే ఆ ఆధ్యాత్మిక అంటే ఆత్మజ్ఞానానికి మార్గం. 12. భార్య, పుత్రులు, మిత్రులు అనే ఈ సుడిగుండం కామక్రోధాలు మొదలైన మొసళ్లతో నిండి ఉంటుంది. నానా రకాల రోగాలనే తిమింగలాలనే పేరుగల పెద్ద చేపలతో విస్తరించి ఆశ అనే గొప్ప అలలతో అల్లకల్లోలంగా ఉంటుంది. పదే పదే ఉద్వేగమనే దెబ్బలు పడుతూ ఉంటాయి. సుఖదుఖాలు, శోకమోహాలు మొదలైన ద్వంద్వాలతో మనసులో శంక ఉత్పన్నమవుతుంది. అయితే భార్యాపుత్రులపై మోహాన్ని చటుక్కున తొలగించలేము. తమ మనస్సుకి నీవే శుద్ధ బ్రహ్మవి, దేహ సాంగత్యంతో గొట్టానికి బంధింపబడిన పంజరంలోని చిలుకలాగా నీవు స్వయంగా బద్ధుడివైపోయావు. మోహ మాయతో నీవు కేవలం భ్రమలో పడిపోయావు. కనుక నీ హితాన్ని మరిచిపోయావు. నీ అంతట నీవే సావధానుడివి కా, స్వస్వరూపం వైపుకి వెంటనే రా. భ్రమమూలంగానే సంశయం, నేను దేహాన్ని అనే మిథ్యాభాసం నీకు పెరిగింది. నేను, నాది అనేవి మృగజలంలా మోసగిస్తున్నాయని తెలుసుకుని అహమ్మత్వాన్ని వదిలేసెయ్యి. ఓ చిలుక, ఈ నీది నాది అనే తిరుగుడులో ఎందుకు చిక్కుకుంటావు? గట్టిగా గొట్టాన్ని పట్టుకున్న పాదాలని వదిలి పైకెగిరిపోయి స్వేచ్ఛగా తిరుగు అని ఉపదేశించాలి. 13. శృతి స్మృతులకు కూడా దుర్గమమైన ఆ ఆత్మ అందరికీ సరిసమానంగా సుగమమవుతుంది. దాన్ని వర్ణిస్తూ వేదాలు అలిసిపోయాయి, తాపసికులు అడవులు పట్టిపోయారు, ఉపనిషత్తులు చేతులెత్తేశాయి, ఎవరూ చక్కగా నిర్ధారణ చేయలేదు. ఆత్మస్వరూపం వద్దకు చేర్చగలవారు, అభేద దర్శనం కలిగించగలవారు ఆచార్యులే. అక్కడ ఇతరుల గొప్పదనమెంత! ఊరికే వాదవివాదాలు చేసేవారికి అక్కడ స్థానం లేదు. వాళ్ళు ఆ భ్రాంతి అనే సుడిగుండంలో గిరగిరా తిరుగుతుంటారు. తమ స్వబుద్ధి కల్పన అనే లక్ష తారకలతో పునర్జన్మల పరిభ్రమణను తప్పించుకోవటం శక్యం కాదు. ఆచార్యుడనే చంద్రుడొక్కడు మాత్రమే దాన్ని తప్పించగలడు. కష్టంతో సాధించలేని దాన్ని సద్గురువుని దృఢంగా ఆశ్రయించిన వారే చాలా కొద్ది ప్రయత్నంతో సాధించవచ్చు. సవిద్యను వారు ప్రకాశింపచేస్తారు. అవిద్య దాని పనులతో సహా పక్కకి జరిగిపోతుంది. సచ్చిదానంద స్వరూపం స్థిరమవుతుంది. స్వస్వరూప స్థితి అవతరిస్తుంది. దానికే మోక్షమనే మరో పేరుంది. అదే జీవులు అపేక్షించే ధ్యేయం. 14. అక్కడ వాదాలతో ఏమీ ప్రయోజనం కలగదు. తర్కచాతుర్యం పనిచేయదు. తర్కం చేసేవారి అభిప్రాయం కుంటుబడుతుంది. అమాయకపు భావమే సిద్ధి పొందుతుంది. ఇదే ఇక్కడి విశేషం. ఉత్తమ జ్ఞానానికి మూలమైన దాని నడక వేరు, ఆ బుద్ధే వేరు. ఆ ఉత్తమ జ్ఞానాన్నిచ్చే శాస్త్రజ్ఞులు వేరుగానే ఉంటారని తెలుసుకో. అమూల్యమైన ఈ శరీరం వ్యర్థంగా పోతోంది. ధనతృష్ణ మధ్యాహ్న ఛాయలాగా ఎంతోసేపుండదు. హరిమాయను తప్పించుకోవటం కష్టం. ఇవన్నీ తెలుసుకుని మహాత్ముల పాదాలు పట్టుకోవాలి. మహాత్ములు సంసార సాగరానికి నావ. అందులో నీ ఒక ప్రయాణీకుడివి. ఆయన తప్ప ఆవలి తీరానికి తీసుకెళ్లగల సమర్థులెవరు? 15. సంసార బంధనాల నుంచి విడుదల అయ్యే ఆ క్షణం ఎప్పుడొస్తుందా అని మనసులో రాత్రింబవళ్ళు అదే పనిగా ఆలోచించేవాళ్ళు భార్యాపుత్రుల మోహాన్ని వెంటనే విడిచేస్తారు. సాధించవలసిన ఏకాంతాన్ని సాధించి సంసారంలో అర్థమేమీ లేదని మనసులో దృఢం చేసుకుని దాన్ని అధ్యయనం, ఆత్మచింతనల్లో నిరంతరం నిమగ్నం చేయాలి. భక్తి శ్రద్ధలు కలబోసిన మనసుతో పూర్ణంగా నమ్రతతో సాష్టాంగ నమస్కారం చేసి గురువుకి శరణు వెళ్ళకపోతే వారు శిష్యులకి జ్ఞాననిధిని ప్రసాదించరు. గురువుకి సర్వమూ సమర్పించి ఆయన్ని సేవించాలి. బంధమోక్షాల గురించి ఆయనతో చర్చించాలి. విద్య అవిద్యల గురించి ఆయన్ని ప్రశ్నించాలి. అప్పుడు గురుమహారాజు నుంచి ఫలం ప్రాప్తిస్తుంది. ఆత్మ ఎవరు, పరమాత్మ ఎవరు అన్న విషయం గురువు తప్ప ఎవ్వరూ చెప్పలేరు. గురువు కూడా పూర్ణంగా శరణు రాకుండా జ్ఞానాన్ని ఒక్క క్షణం కూడా ఇవ్వరు. గురువు కాక ఇతరులు జ్ఞానం ఇచ్చినప్పటికీ దానివల్ల సంసారం నుంచి పూర్ణంగా విడుదల జరగదు. కనుక గురువు తప్ప జ్ఞానం లేదు. ఇదంతా విద్వాంసులకు తెలుసు. బ్రహ్మ ఆత్మల ఐక్యతను సులభం చేయటానికి గురుపాదాలే సమర్థవంతమైనవి. అక్కడ ఏమాత్రం విసుక్కోకుండా దర్పాన్ని అహంకారాన్ని వదిలేసి భూమ్మీద కర్రలాగా సాష్టాంగం చేసి గురుచరణాల్లో శిరస్సుంచి మనసులోని ఉత్తేజాన్ని దృఢం చేసుకుని గురుపాదాలు పట్టుకుని నోటితో, నేను మీ దాసానుదాసుణ్ణి, నాకు మీ పాదాలపై అచంచల విశ్వాసముంది అనాలి. అప్పుడు చూడండి ఆ గురువు చమత్కారం. ఆ గురువనే దయామృత సాగర తరంగాలు ఉవ్వెత్తున ఎగసిపడతాయి. ఆ తరంగాల శయ్యపై ఆయన మిమ్మల్ని అలవోకగా అలా పైపైన తేలుస్తారు. పీడలను నాశనం చేసి తమ అభయహస్తాన్ని మీ తలమీద పెట్టి సర్వ పాపాల రాశిని దగ్ధం చేసి నుదుటిమీద విభూతి పెడతారు. 16. ఈ సంసార బడబానల యొక్క అధిదైవిక, ఆధ్యాత్మిక, అధిభౌతికం అనే మూడు తాపాలనే దుఃఖాగ్నిలో ఎవరికి సుఖం కలుగుతుంది? దానిలోంచి మనని ఉద్ధరించటం కోసం సాయిబాబా కృపను సంపాదించాలి. ఆయన చరిత్రను ఆదరపూర్వకంగా చదివి శ్రవణ మననాలు చేయాలి. ఈ కథను మెల్లగా శ్రవణం చేస్తే శాంతతకే శాంతత వస్తుంది. ఈ కథ అనే ప్రవాహ ఝరిలో కర్మ అకర్మలనే ఉప్పు కరిగిపోతుంది. చెవుల ద్వారా సాయిబాబా రూపం కనుపాపల్లో ప్రవేశిస్తుంది. చరిత్ర శ్రవణంతో పాతకాలు నశిస్తాయి. కాలుడితో కూడా కలహించి విజయం పొందటానికి సిద్ధమవుతాము. స్ఫూర్తి కలిగి శ్రోతలకు తృప్తి కలుగుతుంది. శ్రవణంతో అంతఃకరణ శుద్ధమవుతుంది. శ్రవణంతో జనన మరణాలు తప్పిపోతాయి. శ్రవణంతో కర్మఫలేచ్ఛ పెట్టుకోము. అప్పుడు బ్రహ్మప్రాప్తిస్తుంది. కనుక శ్రోతలు ఈ గ్రంథంలోని ఒక్కొక్క అధ్యాయాన్ని ప్రతిరోజు చదవాలి లేదా శ్రవణం చేయాలి. మనసారా అభ్యాసం, నిరంతరం మనన చింతనలు చేయాలి. సారాంశం క్లుప్తంగా చెప్పాలంటే, బ్రహ్మజ్ఞానమనేది వృద్ధాప్యంలో ఇంద్రియశక్తి క్షీణించిన తరువాత జగత్తులో ఎవరూ పట్టించుకోనప్పుడు, ఖాళీగా ఉన్నామని ఊరికే కాలక్షేపానికి చేసే పని కాదు. అలాగే రానూపోను బాడుగకు తీసుకున్న గుర్రబ్బండిలో హడావుడిగా వచ్చి అది కూడా తన దగ్గర 250 రూపాయలు జేబులో ఉంచుకుని కేవలం 5 రూపాయలపై లోభం పెట్టుకుంటే ప్రాప్తించదు. బ్రహ్మప్రాప్తికి సాధకులు సర్వసుఖోపభోగాలు త్యాగంచేసి సమస్త ఆశలు ఆకాంక్షలు వదిలేసి బాగా శ్రమించవలసి ఉంటుంది. శ్రీ సాయిబాబా లాంటి సద్గురువుని ఆశ్రయించవలసి ఉంటుంది. అప్పుడే బ్రహ్మ అంటే ఆత్మ ప్రసన్నమై అది స్వయంగా సాధకులకి తన యథార్థ స్వరూపాన్ని చూపిస్తుంది. ఆత్మ ఎవరిని స్వీకరిస్తుందో వారికే అది ప్రాప్తిస్తుంది. వారి కోసం ఆ ఆత్మ తన స్వరూపాన్ని స్వయంగా ప్రకటన చేస్తుంది. అలా ఆ అత్యంత శ్రేష్టము అతి దుర్లభము కఠినము అయిన బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింపచేసుకోగల ఉపాయం 16-17 అధ్యాయాల్లో విస్తారంగా చెప్పబడింది. ముముక్షువులు దాన్ని మళ్లీ మళ్లీ పఠించి దాని అంతరార్థాన్ని చక్కగా తెలుసుకొని దాన్ని మనన చింతనలు చేసి అప్పుడు అందులోని ఉపాయాన్ని ఆచరణలోకి తీసుకురావాలి. అప్పుడు సాయిబాబా కృపతో వారికి ఖచ్చితంగా బ్రహ్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. అలాంటి ఫలప్రాప్తిని హేమాడ్ పంత్ 17వ అధ్యాయం చివర చెప్పారు. బుద్ధిమంతులు కాని మందబుద్ధులు కాని ఈ అధ్యాయాన్ని చదివితే పరమానందం ప్రకటమవుతుంది. వింటే శ్రవణంపై ఆసక్తి పెరుగుతుంది. మననం చేస్తే స్వానందమనే సంతుష్టి కలుగుతుంది. దీన్ని మళ్లీ మళ్లీ చదివితే పారమార్థిక జ్ఞానం కలుగుతుంది. నిధిధ్యాసన చేస్తే గొప్ప ఆనందము అఖండము దోషరహితము అయిన సుఖం ప్రాప్తిస్తుంది. అలా ఈ బాబా లీలలకు పరిమితి లేదు.